Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Disclaimer: the views, comments and conclusion in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host and that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే భార్గవి. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రథసప్తమిగా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి నేడు సూర్య జయంతి అని పురాణ గాథలు చెబుతాయి. సూర్యరథానికి కూర్చిన 7 గుర్రాలు 7 వారాలకు 12 చక్రాలు 12 రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం, శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా 12 రాశుల్ని పూర్తి చేయడానికి సూర్యరథానికి 1 ఏడాది పడుతుంది అంటారు. ఒకే సూర్యుడు 12 రూపాలు 12 పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేద వాక్యాన్ని అనుసరించి ఉత్తరాయణం పుణ్యకాలంలా ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్య పైన ఎదురుచూశారు. ఋగ్వేదంలోని 10వ మండలం 85వ మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రి మంత్రం. రోజు ఉదయ సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తోంది. సూర్యోపాసకుల నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారు పెద్దపీట వేశారు. రథసప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతి కాంత సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ సంక్రాంతి తర్వాత అవతరించే రథం పండుగ ఇది. రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి సూర్య భగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని సిరుల పొంగుకు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశుల్ని ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లిపాది స్నానాలు ముగిస్తారు. గాయత్రి జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం రివాజు. మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్య భగవానుడికి దేశ విదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల సూర్యదేవర ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మంగళూరు వెంకటేశ్వర స్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో మలయప స్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తవాహనాలపైన ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి, సూర్యప్రభ, చినశేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు. 7 కొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు. సూర్యుడి దేవాలయాల్లో కోణార్క, విరించి నారాయణ క్షేత్రాలు, మొధేరా ప్రఖ్యాతమైనవి. విదేశాల్లోనూ సూర్యారాధన సాగుతోంది. అందుకు చైనా, జపాన్, ఈజిప్టులు ఉదాహరణలు. జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకం చెబుతుంది. జయాయ జయభద్రాయ అంటుంది ఆదిత్య హృదయం. శరీర యాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షిభూతుడు సూర్యుడు. బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు అంతరంగంలో ఆవరించిన అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం, రవిబింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ణి ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమి నాడు పూజలందుకుంటున్నాడు. తర్వాత సూర్యుడికి సంబంధించి మళ్ళీ ఇంకొంచెం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Hi, nenu mee Kausalya. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Abhijit PS Nayar gari violin vadya sangeetam 1 minute music bite.
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. రథసప్తమి అంటే సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. ఈ చెప్పాను కదా, మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది సూర్యుడి రథగమనం. ఉత్తర దిక్కుకు మళ్ళే ఈ రోజుకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతినిత్యం సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేయడం, సూర్యదేవుణ్ణి ధ్యానించడం మహా ఆరోగ్యకరం అని, అకాల మృత్యు పరిహారం అని కూడా మునులు తెలిపారు. సప్తమి నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేస్తారు. జిల్లేడు, చిక్కుడు లేదా రేగు ఆకుల్ని తల, భుజాలు, చేతులపై పెట్టుకుని ఒక శ్లోకాన్ని పఠిస్తూ అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యపాద్యాదులు సమర్పిస్తే శుభం కలుగుతుంది అంటారు. సూర్యుని కిరణాలు రోగ నాశకాలుగా పనిచేస్తాయి. అందులోనూ సూర్యుని మొదటి 7 కిరణాలకు మరింత మహిమ ఉంటుందిట. సూర్యుడి మొదటి 7 కిరణాలు సుషుమ్నం, హరికేశు, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, ఆర్యాదం, సుడాడ్వసు. ప్రతిరోజు స్నానం తర్వాత ఈ పేర్లను జపించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవడం ఆరోగ్యప్రదం అని పెద్దలు నమ్ముతారు. రథసప్తమి నాడు జిల్లేడాకులతో స్నానం చేయడం, వెనుక కొన్ని ఆరోగ్యకర విషయాలు ఉన్నాయి. సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్ష జాతుల్లో రుద్రాక్ష, జిల్లేడు, రేగు వంటివి ముఖ్యమైనవి. జిల్లేడు, రేగు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ చేసుకుంటాయట. ఆ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వాటిలోని విద్యుత్ శక్తి, నీళ్లలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపి సత్ఫలితాలిస్తాయి. ఎలాంటి అనారోగ్యాన్ని మన దరికి రానేయకుండా చేస్తాయి. ఆ ఆకులు నిల్వ చేసుకున్న ప్రాణశక్తి తలలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి నాడుల్ని ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మానసికంగా దృఢంగా ఉంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి అందులో సూర్యబింబ ప్రతిమను తమలపాకుపై కుంకుమతో గీస్తారు. ధనుర్మాసంలో నెల రోజుల పాటు పెట్టిన గొబ్బెమ్మలని ఎండబెట్టి వాటితో ఆరు బయట అంటే సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో వండిన బియ్యపు పొంగల్ని చిక్కుడు ఆకులో సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృ చింతారవేహి ఫల అని ఉంది. ఈ శ్లోకం సూర్యగ్రహ ఫలితాన్ని వివరిస్తుంది. సూర్యకాంతి ద్వారా డి విటమిన్ లభిస్తుంది. సూర్యుడి కిరణజన్య సంయోగ క్రియ ద్వారానే మనం ఈ సృష్టిలో బతకగలుగుతున్నాం, ఆహారాన్ని పొందుతున్నాం. వైదిక వాంగ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. సూర్య నమస్కారాలు చేసే ముందు గణపతిని ప్రార్థించాలి, ఆ తర్వాత సూర్య భగవాను ప్రార్థించాలి. కొన్ని నామాలున్నాయి, ఆ నామాలు చెప్పుకుని స్మరించడం వల్ల కలిగే ఫలితాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు స్వయంగా చెప్పాడు అని పురాణం. సాంకేతిక ప్రమాణాలు అభివృద్ధి చెందని రోజుల్లోనే ఆనాటి మన శిల్పకారులు అంకిత భావంతో కొన్ని ఆలయాల్లోని గర్భగుడుల్లో నిర్దేశించిన మాసాల్లో, రోజుల్లో సూర్యకిరణాలు పడేలా నిర్మాణాలు చేశారు. ఇది ఎంతో ఆశ్చర్యపరిచే అంశం. మొదటిది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర అంతర్వేది నరసింహస్వామి క్షేత్రం ఉంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్టు పాదాలపై ప్రతి సంవత్సరం మాఘమాసంలో కొన్ని రోజుల పాటు సూర్యకిరణాలు పడతాయి. అనంతపురం నుండి 140 కిలోమీటర్ల దూరంలో హేమవతి సిద్ధేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడు విగ్రహ రూపంలో ఉంటాడు. ప్రతి ఏడాది శివరాత్రి నాడు గర్భగుడిలోని మూల విరాట్టు సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రఖ్యాతి పొందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నెలపాటు సూర్య భగవానుడి ప్రభాత కిరణాలు గర్భాలయంలోకి ప్రవేశించి మూల విరాట్టు చెన్నకేశవ స్వామిపై పడడం ఒక మహాద్భుతం. శ్రీకాకుళంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని, కంచిలోని కామేశ్వర ఆలయాన్ని ప్రత్యేక వాస్తు ఆధారంగా నిర్మించారు. అందువలన ఈ రెండు ఆలయాల్లో సంవత్సరానికి 2 సార్లు గర్భాలయంలోని పూజామూర్తులపై సూర్యకిరణాలు ప్రసరించడం విశేషంగా చెప్పుకుంటారు. మహారాష్ట్రలోని అష్ట వినాయకులలోని పాలీ క్షేత్రంలో వెలిసిన బాలగణపతి విగ్రహంపై ప్రతి సంవత్సరం దక్షిణాయన ప్రారంభంలో సూర్యకిరణాలు మూల విరాట్టుపై ప్రసరించడం విచిత్రం. మహారాష్ట్రలోని అష్ట వినాయకులలో మరొక క్షేత్రమైన రంజన్ గావ్లో గల గణపతిపై సంక్రాంతి రోజున సూర్యకిరణాలు మూల విరాటుపై పడటం అత్యంత ఆశ్చర్యకరం. తిరుపతి నుండి 7 కిలోమీటర్ల దూరంలో గల నాగలాపురంలోని మత్స్య రూపంలో దర్శనమిచ్చే విష్ణు ఆలయంలో గల వేద నారాయణుడి విగ్రహం మీద ప్రతి సంవత్సరం మార్చి నెలలో 26, 27, 28 తేదీల్లో సూర్యకిరణాలు ప్రసరిస్తాయట. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణానికి సమీపంలో మహానంది శైవక్షేత్రం ఉంది కదా, అక్కడ నవనందులుంటాయి. అందులో ఒకటి సూర్యనంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు ఈ నంది విగ్రహం మీద ప్రసరిస్తాయి, అందుకే దీన్ని సూర్యనందిగా పిలుస్తారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తిరిగి నవంబర్ 9, 10, 11 తేదీల్లో సూర్యకిరణాలు గర్భాలయంలోని మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం మీద మొదటి రోజు పాదాలపై, రెండవ రోజు ఛాతీ భాగంలో, మూడవ రోజు నుదుటిపై సాయంత్రం వేళలో పడటం విశేషం. తిరుత్తణిలోని ఆర్ముగస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో 3 రోజులు సూర్యకిరణాలు ఆ ఆలయం గోడకు ఉన్న రంధ్రం ద్వారా ప్రసరించి ఆర్ముగస్వామి పాదాలను మొదటి రోజు, రెండో రోజు హృదయ భాగాన్ని, మూడో రోజు శిరస్సును తాకుతాయి. ఒరిస్సాలోని పూరి సమీపంలో గల కోణార్క సూర్యదేవాలయంలో ఖగోళపరమైన నిగూఢ రహస్యాలున్నట్లు పాశ్చాత్య పరిశోధకులు గుర్తించారు. అక్కడ సౌరశక్తి నిక్షిప్తమైనట్లు వారు నిర్ధారించారు. రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో వ్యాస మహర్షి ఆదిత్య హృదయ ఉపదేశంతోనే రాముడు విజయం సాధించాడు అని పురాణాలు తెలుపుతున్నాయి. సూర్యభగవానుడికి రథసప్తమి నాడు 3 సార్లు అర్ఘ్యములిచ్చి నమస్కరించడం వలన ఆయువృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాది సంపదలు కలుగుతాయి. శత్రుబాధల నుండి విముక్తులవుతారు, శుభాలు కలుగుతాయి. సూర్యుణ్ణి ఆరాధించడం వలన మోక్షం సిద్ధిస్తుంది అని స్కాంద పురాణంలో కాశీఖండంలో పేర్కొన్నారు. ఆదిత్య హృదయాన్ని తమ హృదయంలో ప్రతిష్ఠించుకుని సూర్యుడిలా విశాలంగా ఆలోచించే వారికి, సమాజానికి ఉపకారం చేసేవారికి, క్రమశిక్షణతో మెలిగేవారికి ఓటమి ఉండదు, రోగాలు దరిచేరవు. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవాడిగా దర్శనమిస్తారు. చాలా మంది స్వాతంత్ర్యోద్యమ నేతల్ని దేశం మర్చిపోతోంది, వారి త్యాగం గాల్లో కలిసిపోతోంది. కానీ భారత సంక్షుభిత పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రని ఈనాటి తరం మర్చిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ స్థానం ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినది మాత్రం కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం 69 సంవత్సరాలుగా వెలువడుతున్న జాతీయ తెలుగు వారపత్రిక జాగృతి నుంచి ఒక మహోన్నత చరిత్ర పురుషుడు అనే అంశం గురించి. దీన్ని లోపాముద్ర గారు రచించడం జరిగింది. అయితే జై హింద్ అన్న గొప్ప నినాదాన్ని దేశానికి ఇచ్చిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. నాకు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్ర్యం ఇస్తాను అని నినదించిన వాడు బ్రిటిష్ జాతి నుంచి భారతాన్ని విముక్తం చేయడానికి ఆయన ఇచ్చిన మరో రణగర్జన ఛలో దిలీ. ఇవన్నీ కూడా గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధునిక చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం ఒక నెత్తుటి మరక, బ్రిటిష్ జాత్యహంకారానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి జాతి మీద సాగించే పోరాటం అహింసా పదంలో సాగదని నమ్మిన వారిలో బోస్ ఒకరు. ఏ కోణ నుంచి చూసినా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవాడిగా దర్శనమిస్తారు. కానీ ఈ చెప్పాను కదా, సంక్షుభిత పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రని ఈనాటి తరం మాత్రం మర్చిపోవడం లేదు. ఆయన దేశం కోసం పోరాడడం ఒకెత్తు, తను నమ్మిన సిద్ధాంతం అమలు చేయడానికి చేసిన పోరాటం మరొకెత్తు. ఎన్నో వ్యతిరేకతల మధ్య దాదాపు ఒంటరి పోరాటం చేసి బోస్ చరిత్రలో చెరగని స్థానాన్ని కల్పించగలిగలే. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 జన్మించారు. ఆగస్టు 18, 1945 మరణించడం జరిగింది. అయితే ఈయన కటక్లో జన్మించారు. తండ్రి జానకినాథ్ బోస్, తల్లి ప్రభావతిదేవి, ప్రముఖ న్యాయవాది, రాజ్ బహదూర్ బిరుదాంకితులు, అంటే ఆయన బ్రిటిష్ అనుకూలుడే. కొడుకును సివిల్ సర్వీసెస్ చదివించాలని ఇంగ్లండ్ పంపించాడు. ఆ పరీక్షలో బోస్ ఉత్తీర్ణుడై తన సామర్థ్యం నిరూపించుకున్నారు. కానీ తన జాతిని బానిసల్ని చేసి పాలిస్తున్న బ్రిటిష్ వారి సర్వెంట్గా పనిచేయడం ఇష్టం లేక బోస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోస్ చూసిన భారతదేశం, ప్రపంచం కూడా సంక్షోభాలతో కూడుకున్నది. ఆయనకు జ్ఞానమార్గం స్వామి వివేకానందుల ప్రవచనాల నుంచి లభించింది. రాజకీయ దృష్టి చిత్తరంజన్ దాస్ నుంచి వచ్చింది. ఆయన పోరాట దృక్పథం వాస్తవికమైంది. మొత్తంగా ఆయన ఆలోచనలని, అడుగులని నిర్దేశించింది మాత్రం అంతర్జాతీయ పరిస్థితులే. దాదాపు 1920 దశకం నుంచి బోస్ స్వాతంత్ర్య పోరాటంలో ఉన్నారు. చిత్తరంజన్ దాస్ కలకత్తా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు బోస్ సీఈఓగా పనిచేశారు. తర్వాత జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ బోస్ పేరు ఒక ప్రభంజనంలా దేశాన్ని తాకింది మాత్రం 1938లోనే. త్రిపుర కాంగ్రెస్ మహాసభల్లో ఆయన పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రత్యర్థి భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. పట్టాభికి మద్దతిచ్చింది గాంధీగారే. అందుకే పట్టాభి ఓటమి తన ఓటమే అని అప్పుడే గాంధీజీ ప్రకటించారు. అంతకుముందు నెహ్రూతో సహా అందరూ బోస్ అభిప్రాయాలను సమర్థించిన వారు తర్వాత సహాయ నిరాకరణ ఆరంభించారు. అనివార్య పరిస్థితుల్లో బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మొదటి రెండో ప్రపంచ యుద్ధాల్లో గాంధీజీ అనుసరించిన వైఖరిని దేశంలో చాలా మంది వ్యతిరేకించారు. గాంధీజీ మాటను వేదవాక్కుగా భావించేవారు వ్యతిరేకత ఉన్నా మౌనం దాల్చారు. బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధంలో మునిగి తేలుతుండగానే దేశంలో పోరాటాన్ని ఉధృతం చేయాలి అని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రయోజనాలు సాధించుకోవాలి అని చాలా మంది అభిప్రాయంగా ఉంది. భారత సైన్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకోదలిస్తే అందుకు ప్రతిగా దేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తారో లేదో తెలుసుకోవాలి అని మహమ్మద్ అలీ జిన్నా వంటి వారు కూడా గట్టిగా గళమెత్తారు. కానీ అహింసా సిద్ధాంత ప్రవక్త గాంధీజీ ఎలాంటి షరతులు లేకుండానే యుద్ధం చేస్తున్న బ్రిటన్ వెనకాల నిలబడాలి అని కోరుకున్నారు. అనెబెసెంట్, చిత్తరంజన్దాస్, జిన్నా, మోతీలాల్ వంటి వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం కూడా అదే. అలాంటి వ్యతిరేకత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా వచ్చింది. ఇంగ్లండ్ యుద్ధంలో ఉండగానే దేశాన్ని విముక్తం చేయడం కోసం ఒత్తిడి పెంచాలి అని భావించిన వారు ఎందరో. అందులో ముఖ్యుడు బోస్. కానీ గాంధీ పంథా నుంచి బయటకి రావడానికి ఇష్టపడని రాజకీయ వాతావరణం నాటి భారతదేశంలో చాలా ఉండేది. ఫలితంగా బోస్ ఈ దేశాన్ని వదిలి బయట నుండి ఇంగ్లండ్ ప్రభుత్వం మీద దాడి చేయాలని, దేశాన్ని విముక్తం చేయాలని వాంఛించారు. అప్పటికే అంతర్జాతీయంగా పలు సంస్థలు, అందులోని భారతీయులు ఇదే బాటలో ఉన్నారు కూడా. అందుకే 1939లో బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ ని ఇరుకున పెట్టాలి అన్న యోజనని ప్రచారం చేసినందుకు బోస్ ని జైలుకు పంపారు. అక్కడ బోస్ ఆమరణ నిరసనకు కూర్చోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన విడుదల చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఇది 1940లో జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆయన మాయమైన సంగతిని బ్రిటిష్ ప్రభుత్వం గమనించింది. కలకత్తాలో మాయమైన బోస్ 1941 నవంబర్లో జర్మనీ రేడియోలో ఆయన ప్రసంగించేంత వరకు ఆయన ఆచూకీ కూడా ఎవరు పట్టుకోలేకపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాయకత్వంలోని కూటమి, అమెరికా బ్రిటన్ నాయకత్వంలోని మిత్ర రాజ్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో పాశ్చాత్య దేశాలకు వెళితే అక్కడ అరెస్ట్ అయ్యి బోస్ ఖచ్చితంగా ఇంగ్లీష్ వారి బందీగా ఉండిపోయేవాడే. కానీ ఆయన జర్మనీ నాయకత్వంలోని కూటమిని ఆశ్రయించారు. జర్మనీ, జపాన్ కూడా బోస్ కి సాయం అందించడానికి ముందుకొచ్చాయి. జపాన్ సాయంతోనే సింగపూర్, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 40,000 మంది భారతీయులతో బోస్ సైన్యాన్ని నిర్మించుకున్నారు. అదే ఆజాద్ హింద్ ఫౌజ్. ఇందులో మహిళా విభాగం కూడా ఉండడం బహుశా ప్రపంచ రికార్డు. ఆ విభాగం పేరు ఝాన్సీ లక్ష్మీబాయి సేన. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ సేనతో భారత భూభాగాలని ఆక్రమించడం బోస్ ఉద్దేశం. అక్టోబర్ 21, 1943 అండమాన్ నికోబార్ ద్వీపాలని బోస్ స్వాధీనం చేసుకున్నారు. వాటికి స్వరాజ్, షహీద్ అని పేర్లు పెట్టారు. తర్వాత 1945 మార్చి 18 నాటికి బర్మా దాకా వచ్చారు. కానీ అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. జర్మనీ కూటమి ఓటమి పాలైంది. హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు దాడితో జపాన్ లొంగిపోయింది. ఇది బోస్ పాలిట శరాఘాతమైంది. ఆయన ప్రయాణిస్తున్న యుద్ధ విమానం ఆగస్టు 18, 1945 జపాన్ అధీనంలో ఉన్న ఫార్మోసా, అంటే నేటి తైవాన్లో కూలిపోయింది అని, ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన బతికే ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంలో స్పష్టత లేకపోవడం, మిస్టరీగా మిగిలిపోవటం దురదృష్టకరం. దేశాన్ని త్వరితగతిన వలస పాలన నుంచి విముక్తం చేయాలి అని ఒక గొప్ప జాతీయవాది కన్న కల అలా భగ్నమైంది. వాస్తవ పరిస్థితుల్ని గమనించకుండా గాంధీ మీద విపరీత భక్తితో జాతీయ కాంగ్రెస్ వాదులు బోస్ ని దూరంగా పెట్టారు. కమ్యూనిస్టులు మరో అడుగు ముందుకు వేసి ఆయనకు దేశద్రోహం అంటగట్టారు. సోవియట్ రష్యాన్ని గడగడలాడించిన హిట్లర్తో ఆయన చెలిమి చేసినందుకు, భారతదేశ విముక్త కోసమే అయినా కూడా, కొన్ని దశాబ్దాల పాటు నీచంగా చిత్రించారు. 1997 బోస్ శత జయంతికి ఇందుకు కమ్యూనిస్టులు క్షమాపణలు చెప్పారు. అంటే స్వరాజ్య సమరంలో గాంధీని వ్యతిరేకించిన వారికి పుట్టగతులు లేవు. స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టులకు నచ్చని వాళ్ల చిరునామా చరిత్రలో కనిపించదు. ఇలాంటి దారుణమైన కాలమాన పరిస్థితుల నుంచి ఎదిగిన వ్యక్తిత్వం బోస్ సొంతం. ఆయన స్ఫూర్తి ఏనాటికైనా భారతదేశానికి అవసరమే. ప్రియమైన మీతో కార్యక్రమంలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నేను మీ చిత్ర, అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమోనండి. స్టంట్ పేరుతో విపరీత చర్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఎదురుగా రైలు వస్తోంది, వస్తుంటే పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు తన మీదుగా వెళ్ళిపోయాక యాహూ సాధించాను అన్న లెవెల్లో నవ్వుకుంటూ వచ్చాడు. కాశ్మీర్లో జరిగింది సంఘటన. సాధారణంగా ఎవరైనా ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయి ప్రాణాలతో బయటపడితే వారిని అదృష్టవంతులు అని, భూమి మీద ఇంకా వాళ్ళకి నూకలు మిగిలిన్నాయని అనుకుంటూ ఉంటాం కదా. కానీ కాశ్మీర్లోనే ఓ వ్యక్తి మాత్రం ఎదురుగా వేగంగా రైలు వస్తుంటే పట్టాల మధ్యలో సమాంతరంగా పడుకున్నాడు, అంటే ప్యారలల్ గా పడుకున్నాడు పట్టాలకి. అతడి పైనుంచి రైలు వెళ్ళిపోయింది. తర్వాత లేచి సాహసం చేశాను అనుకుంటూ నవ్వుతూ వచ్చాడు. ఇదంతా వీడియో కూడా తీయించుకున్నట్లున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సాహసాలు చేయడం చాలా తప్పు, ఈ వ్యక్తి ఎంత తెలివి తక్కువ పనిచేశాడు, నేను నమ్మలేకపోతున్నా అని ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసుల్ని కోరుతున్నారు. కాగా దీనిపై ప్రభుత్వాధికారులు అయితే ఇంకా స్పందించలేదు. అండ్ ఇందాకే న్యూస్ లో ఇంకొక అతని చూశాను, నాకు డీటెయిల్స్ కరెక్ట్ గా గుర్తుకు లేవు. సెల్ఫీ తీసుకునే మోజులో ట్రైన్ వస్తోంది వెనకాల నుంచి, ఇతనికి సెల్ఫీ కదా కనిపిస్తోంది ఫోన్లో ట్రైన్ ఎలా వస్తోందని, వేలిలా పెట్టాడు, చూడండి నేను సెల్ఫీ దిగుతున్నాను అని చెప్పేసి. అంతే ట్రైన్ కొట్టేసింది. లక్కీగా ప్రాణాలు దక్కాయి, కానీ దెబ్బలైతే తగిలాయి. అండ్ జరిమానా కూడా విధించారు. అండ్ చట్టం కూడా చేసేసారు, ఇమీడియట్ గా ఈ చట్టం చేశారు. సెల్ఫీలు ట్రైన్ వస్తున్నప్పుడు సెల్ఫీలు దిగితే సో అండ్ సో ఐ మీన్ జరిమానా కట్టాలని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ఈ సెల్ఫీ పిచ్ ఏమో తెలియదు కానీ అది సేఫ్ గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, బాగానే దిగొచ్చు. ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బాగానే ఉంటుంది. కానీ మరీ ఇంత లైవ్ సెల్ఫీ కావాలనుకుంటే మరి టూ మచ్ కదా. ఇది ఏ బస్సు కిందో రైలు కిందో సెల్ఫీలు దిగడం, లేకపోతే అది వస్తూ ఉంటే పోనీ ఆగిన రైలుతో సెల్ఫీ దిగితే అదొక ముచ్చటగా ఉంటుంది. కదులుతున్న రైలుతో సెల్ఫీ దిగడం ఏంటి, ప్రాణాలతో చెలగాటం, అస్సలు అర్థం చేసుకోవట్లేదు జనాలు. తర్వాత ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే తమకు వర్షాలు పడటం లేదు అని హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి వాసులు ఆందోళన చెందుతున్నారండి. ఈ ఇంటర్నెట్ యుగంలో పడి ప్రజలు దేవుణ్ణి కొలవడం మర్చిపోయారని, అందుకే వర్షాలు పడటం లేదని అంటున్నారు వాళ్ళు. వర్షాలు పడాల్సిన సమయం వచ్చినప్పటికీ కులులో ఇప్పటి వరకు వర్షపు చినుకు లేదని చెబుతున్నారు. కులులో వర్షాలు పడకపోతే అక్కడి సిర్ఘన్ నాగ ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారట. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతుండడంతో దేవుళ్ళని పట్టించుకోవడం లేదు అని, ఆవుల్ని కూడా పూజించడం లేదు అని సిర్ఘన్ నాగ ఆలయ పూజారి నితిన్ శర్మ తెలిపారు. పూజారులు కూడా ఫోన్లతో బిజీ అయిపోయారని, ఆ కోపంతోనే దేవుడు వర్షాలు పడకుండా చేస్తున్నాడని అక్కడి మీడియా వర్గాలతో తన బాధని అలా వెళ్ళగక్కారన్నమాట. అగ్గది సంగతి. తర్వాత నగర ప్రజలు ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు పరుగులు పెడుతున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని క్షణం తీరిక లేకుండా ముందుకెళ్తున్నారు. అంతా బాగానే ఉందని వారు భావిస్తున్నారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మహానగరంలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులే ఉన్నారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రాత్రి ఇంటికి వెళ్లే వరకు టీ టిఫిన్ భోజనం బయటే తినేందుకే ఆసక్తి చూపుతున్నారు. నగర ప్రజలు పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని పాటించుకోవడం లేదు. ఇంట్లో భార్యాభర్తలు సైతం ఉద్యోగులు కావడంతో వంట చేసేందుకు సమయాన్ని కేటాయించడం లేదు. రోజంతా కార్యాలయాల్లో పనిలో నిమగ్నమై ఉంటున్నారు. విధులు ముగిసే ఒత్తిడితో అలసిపోతున్నారు. ఇంటికి వెళ్ళి వంట చేసి ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడే ఆరగించేస్తున్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసే తినుబండారాల దుకాణాల నిర్వాహకులు ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకునే సమయం కూడా ఉండడం లేదు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకే నగర ప్రజలు మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఘుమఘుమల వాసనలు వస్తూ ఉంటాయి. ఎంతో రుచికరంగా ఉంటుందని ఆరగిస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో రోడ్లపై ఫుడ్ స్టాల్స్ ఉంటున్నాయి. గతంలో గాంధీ మెడికల్ కళాశాల విద్యార్థులు నగరంలో రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ఆహార దుకాణాలపై సర్వే చేశారు. ఆహార విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అని ఆరా తీశారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పక్కనే ఉండడంతో వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో దుమ్ము ధూళి ఆహార పదార్థాలపై పడుతుంది. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ వాడకూడదు. కొంతమంది ఉపయోగించిన నూనెని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు. ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీల పక్కనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈగలు దోమలు చేరే అవకాశం ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వంటలకు ఉపయోగించే సరుకుల్ని కూడా నాసిరకమైనవి వాడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏదో ఒక ప్రాంతంలో ఉంది అనుకుంటే పొరపాటే. నగర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్, జీర్ణకోశ, అతిసారం తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజు ఏదో పని ఉంటుందని ఆహార విషయంలో నిర్లక్ష్యం వహించొద్దండి. ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. రోడ్డు పక్కన తినుబండారాల దుకాణాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి వాతావరణం ఎలా ఉంది, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అని వాటిని పరిశీలించాలి. కొంతమంది నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఒకసారి వాడిన నూనెని మళ్లీ ఉపయోగించకూడదు. సో తరచూ నూనెని వేడి చేస్తూ చల్లారుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణకోశ, క్యాన్సర్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో ఈ ఫుడ్ స్టాల్స్ ఉండే చోట దుమ్ము ధూళి చేరుతుంది. బ్యాక్టీరియా చేరి ఆహారాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా పాటించాలి. తర్వాత తుమ్ముని ఆపితే ఎంత ప్రమాదమో తెలుసా మీకు? 100 ఎజుస్ట్రా అంటే గంటకు 100 మైళ్ళు వేగంతో వచ్చే తుమ్ముని బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందిట. లండన్లోని 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపేందుకు ముక్కు, రంధ్రాలు, నోరు ఒకేసారి మూసాట. దీంతో అతడి గొంతు మధ్య అంతర్గతంగా రంధ్రమైందిట. ఆ తర్వాత అతని స్వరం మారిపోయింది. గొంతు బాగా వాచి నొప్పొస్తుండటంతో బాధితుడు వైద్యుల్ని సంప్రదించాడు. సిటీ స్కాన్లో అతని గొంతు లోపలి భాగం ఛిద్రమైనట్లు గుర్తించారు. గాలిబుడగలు, గుండె కండరాలు కణజాలాల్లోకి చేరాయి. దీనివల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి వెంటనే అతనికి చికిత్స అందించారు. వారం రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స అందించిన తర్వాత అతను కోలుకున్నాడు. తుమ్ము వల్ల చాలా శక్తివంతమైన గాలి శరీరం నుంచి ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే అది శరీరంలోని అంతర్గత భాగాలపై ప్రతిచర్య చూపడుతుంది. ఆ ప్రెషరు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది అనుకోండి, మనం ఆపడం వల్ల ఎలా ఉంటుంది? యాక్చువల్లీ బయటకు వెళ్లాల్సిన ఆ ప్రెషరు సడన్ గా లోపలికి వెళ్ళిపోయింది మనం ఆపడం వల్ల. అప్పుడు ఎలా ఉంటుంది? రివర్స్ యాక్షన్ కదా అది. తుమ్ములోని గాలిబుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా వైద్యులు తెలిపారు. తుమ్ముని బలవంతంగా ఆపితే మన మెదడులోని రక్తనాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీచెస్టర్కి చెందిన వైద్య నిపుణులు హెచ్చరించారు. కాబట్టి ఇకపై ఎప్పుడైనా తుమ్ము వస్తే బలవంతంగా ఆపే ప్రయత్నం చేయొద్దు. తుమ్ములు ఎక్కువగా వస్తుంటే రుమాలు ఉపయోగించండి. అయితే ముక్కు, నోటిని బలంగా మూసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. రుమాల్ని నోరు మూకుకి కాస్త దూరంగా ఉంచుతుమండి. తుమ్ము పునర్జన్మ అని పెద్దలు అంటారు కదా, అందుకే చిన్నపిల్లలు తుమ్మినప్పుడు చిరంజీవ అంటారు. ఈసారి తుమ్ము వచ్చినప్పుడు జాగ్రత్త. ఈ విషయం మీ స్నేహితులు, బంధువులకు కూడా చెప్పండి. అదేదో సినిమాలో నాకు గుర్తులేదు, మహేష్ బాబు సినిమా అనుకుంటా, అందులో సమ్ క్విజ్ పోటీ ఏదో నిర్వహిస్తాడు అతను. సో అక్కడ క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది అతను ఏంటంటే, తుమ్మేటప్పుడు మనం కళ్ళు మూస్తాం, గమనించండి. కళ్ళు తెరిచి తుమ్మితే గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అంటే బలవంతంగా లేదు కళ్ళు మోయకూడదు అని, కళ్ళు తెరిచి తుమ్మే అనుకోండి, ఆ ప్రెషర్కి కనుగుడ్లు కూడా బయటకు వచ్చేస్తాయి. అంత ప్రెషర్ ఉంటుంది. సో చాలా చాలా జాగ్రత్త. తుమ్ము చెప్పాను కదా పునర్జన్మ అని, అసలు ఎంత రిలీఫ్ వస్తుందంటే తుమ్మాక గమనిస్తే. ఈసారి మీకు తుమ్ము వచ్చినప్పుడు గమనించండి, ఈ అన్నీ మీకు అర్థమవుతాయి. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. పగటి నిద్ర పనికి చేటు అంటుంటారు, కానీ నిజానికి పగలు కాసేపు కునుకు తీసేవారు పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేయగలరట. వారి మెదడే చురుగ్గా ఉంటుందట మరి. అంతేకాదు, మధ్యాహ్నం కొన్ని నిమిషాల పాటు పడుకున్నా ఆరోగ్యరీత్యా ఎన్నో లాభాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పగటిపూట రోజుకో గంట పడుకుంటే ఆ తర్వాత 10 గంటలు అలసిపోకుండా పని చేసుకోగల శక్తి వస్తుందట. దీన్ని ది స్లో వేవ్ స్లీప్ నాప్ అని కూడా అంటారు. అంత సమయం కుదరని వాళ్ళు కనీసం 5 నిమిషాలు నిద్రలోకి జారుకున్నా మేలేనట. ఇలా పడుకునే సమయాన్ని బట్టి ఎంతసేపు కునుకు తీస్తే ఏ ఏ ఉపయోగాలుంటాయో కూడా చెబుతున్నారు నిపుణులు. మైక్రో నాప్, 2 నుంచి 5 నిమిషాలు. ఆరోగ్యంగా ఉండి వయసులో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం 2 నిమిషాల కునుకు తీసినా శరీరం రీఛార్జ్ అయిపోతుంది. ఇక 5 నిమిషాలు కునుకు తీస్తే రాత్రులు సరైన నిద్ర లేకపోయినా ఆ ప్రభావం మెదడు మీద పడకుండా అడ్డుకుంటుందిట. మినీ నాప్, 5 నుంచి 20 నిమిషాలు. ఈ నాప్ వల్ల మెదడు ఉత్సాహంగా పనిచేయడంతో పాటు శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు అవుతుంది. అంతేకాదు, కొత్త విద్యల్ని నేర్చుకోవడానికి కావలసిన నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఒరిజినల్ పవర్ నాప్, 20 నిమిషాలు. దీనివల్ల మైక్రో మినీ నాప్ల వల్ల కలిగే ప్రయోజనాలు కలగడంతో పాటు వివిధ రకాల పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ఉపయోగపడే జ్ఞాపక శక్తి, సృజనాత్మకత వృద్ధి చెందుతాయట. అనవసరమైన విషయాల మీద ధ్యాస తగ్గి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యక్తుల పేర్లు, ముఖ్యమైన పనులు, తేదీల గురించిన సమాచారం గుర్తుండేందుకు ఈ కునుకు బాగా ఉపకరిస్తుంది. ముఖ్యమైన మీటింగుల ముందు ఈ నాప్ తీసుకుంటే మంచిది అంటారు. ది నాసా నాప్, 26 నిమిషాలు. నాసా శాస్త్రవేత్తలు మిలిటరీ పైలట్ల మీద చేసిన పరిశోధనలో తేలింది ఏమిటి అంటే, పగటిపూట 26 నిమిషాలు పడుకుంటే తర్వాత వారి పని సామర్థ్యం 34%, ఏకాగ్రత 54% పెరిగిందట. పని ఎక్కువ ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా చేసే కన్నా ఓ నాసా నాప్ తీస్తే ఇంకా బాగా చేయొచ్చన్నమాట. లేజీ మ్యాన్ నాప్, 50 నుంచి 90 నిమిషాలు. షార్ట్ టర్మ్ మెమరీని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బాగా చికాగ్గా ఉండి ఏ విషయం మీద దృష్టి పెట్టలేనప్పుడు ఓ గంట పడుకుని లేస్తే ఏకాగ్రత కుదురుతుందట. ఆలోచనని, నిర్ణయాత్మక శక్తిని పెంచి అంచనాలు వేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. గ్రీకు పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో తేలిందేంటి అంటే, వారానికి 3 సార్లు కనీసం 1/2 గంట పాటు పగలు కునుకు తీసేవాళ్లలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే ఆకస్మిక మరణాల ముప్పు 37% తగ్గుతుందట. ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులకు గల కారణాల్లో సరైన నిద్ర లేకపోవడం కూడా ఒకటి. వాటిని నిరోధించడానికి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, మధ్య మధ్యలో కునుకు కూడా అంతే ముఖ్యం అనేది మరో పరిశోధన. పగటిపూట కునుకు వల్ల శారీరక శక్తి 11% పెరగడంతో పాటు రాత్రిపూట 12% మెరుగ్గా నిద్రపడుతుందట. అంతేకాదు, మామూలు కన్నా నిద్రలోకి జారుకునే సమయం 14% తగ్గుతుందట. అమ్మో, మంచి పనిలో ఉన్నప్పుడు కునుకు తీయడం మొదలు పెడితే మనకు తెలియకుండా ఎక్కువసేపు నిద్రపోతే ఎలా అనుకునేవారు ఉంటారు. అందుకే ఐన్స్టీన్ ఏదైనా విషయం మీద మరింత స్పష్టత రావాలి అనుకున్నప్పుడు చేతిలో పెన్సిల్ పట్టుకుని కళ్ళు మూసుకునేవాడట. కాస్త గాఢ నిద్రలోకి జారుకోగానే ఆ పెన్సిల్ చేయి జారేది, ఆ శబ్దానికి లేచేవాడట. ఏడేదో బాగుంది కదా, పగలు మాకు అస్సలు నిద్ర రాదు, మరెలా కునుకు తీయాలి అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నా రక్తపోటు అదుపులోకి వస్తుందిట. చైనా, తైవాన్లలో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల్ని మధ్యాహ్నం 1/2 గంట సేపు పడుకొనివ్వాలి అనే నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనూ పవర్ నాప్ పేరుతో భోజనం తర్వాత కాసేపు పడుకుంటారు. స్పెయిన్లో పగటిపూట కునుకు తీయడాన్ని ప్రోత్సహించేందుకు 2010 సంవత్సరం నుంచి నేషనల్ సియోస్తా ఛాంపియన్షిప్ ని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే వారికి పల్స్ మీటర్ని అమరుస్తారు. ఇది ఎవరు నిజంగా నిద్రపోతున్నారో తెలియజేస్తుంది. 20 నిమిషాల సమయంలో ఎవరు ఎక్కువసేపు గాఢంగా నిద్రపోతే వాళ్లే ఈ పోటీల్లో విజేతలు. బాగా అలసిపోయినప్పుడు కొందరు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతారండి, అందులో ఉండే కెఫీన్ మెదడుని ఉత్సాహపరుస్తుంది అని. కానీ దానికన్నా కూడా కునుకు తీయడం వల్లే ఎక్కువ లాభం కలుగుతుంది అంటున్నారు నిపుణులు. ట్రై చేసి చూడండి ఇది కూడా. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వెంటనే ఉండండి, మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అష్టాచమాడించవే మనసని గవ్వే మువ్వలా
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా కప్పులో తాగాలా అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టే ట్యూన్ టు చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో. Only on My In Media, the voice of India.
Hi, this is Suman. మీరు వింటున్నారు మైండ్ మీడియా, the voice of India. ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది
అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దుస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షిక. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధ విన మరి.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి ఓ మంచి ఆభరణం లాంటి సినిమా. ఇందులోని ప్రతి దృశ్యం మన మనసులో ముద్రించుకుపోయేదే. జక్కన మక్కువతో మలిచిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు పసిడి నగలకు డిజైన్లు అయిపోతున్నాయండి. శివగామి ఒంటి చేత్తో బిడ్డని కాపాడటం, బాహుబలి టీవీగా ఏనుగునెక్కడం, ఇలా ఆ సినిమాలోని కొన్ని మధుర స్మృతులు ఇప్పుడు బంగారు ఆభరణాలుగా మారిపోతున్నాయి. అంటే సీనిక్ జ్యువెలరీ అనమాట అది. ఏ ముహూర్తాన బాహుబలి ప్రారంభమైందో కానీ ఆ సినిమాకి సంబంధించి ఏం చేసినా సంచలనమే అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు మరెన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా పలు వ్యాపారాలని లాభాల బాట పట్టిస్తోంది. నిజానికి ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమా పేరుతో చీరలు డ్రెస్సులు రావడం కొత్తమీ కాదు, కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ జ్యువెలరీ వ్యాపారంలో కూడా అడుగు పెట్టేసింది. బాహుబలి పేరుతో ఆభరణాలు తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అయితే ఇంత ప్రభంజనం సృష్టించిన సినిమాలోని దేవసేన శివగామి వేసుకున్న నగల్ని మాత్రమే తయారు చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నారేమో, అందులోని కొన్ని ముఖ్య ఘట్టాలను సైతం లాకెట్ల రూపంలో తయారు చేస్తున్నారు. దీంతో మీనాకారి, బ్రైడల్, ఫ్యాషన్, టెంపుల్, కుందన్ జ్యువెలరీల జాబితాలో ఇప్పుడు బాహుబలి జ్యువెలరీ కూడా చేరిపోయిందన్నమాట. విడుదలై నెలలు గడిచిన బాహుబలి సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ కూడా ప్రేక్షకుడి మనసులో అలాగే నిలిచిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటిలో కొన్ని దృశ్యాలకు బంగారు నగిషీలు అద్ది మరొక్కసారి మనకి కనువిందు చేస్తున్నారు జ్యువెలరీ వ్యాపారులు. శివగామి నీళ్లలో కొట్టుకుపోతూ చిన్నారి బాహుబలిని చేత్తో పైకెత్తడం, బాహుబలి 2 లో పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగునేక్కడం, దాని మీద నుంచే బాణాలు వేయడం, రాజసంతో సింహాసనం మీద కూర్చోవడం, పడవ ప్రయాణం మొదలైన దృశ్యాల్ని లాకెట్లుగా రూపొందిస్తున్నారు. వాటికి గుళ్లహారాలు, పచ్చలు, కెంపులు పొదిగిన దండల్ని జత చేస్తూ మగువ మెడకు అలంకారంగా మార్చేస్తున్నారు.
రాజన్న చెక్కిన చక్కని దృశ్యాలు ముచ్చటగా మెడకు చేరితే చూసే కళ్ళు రెప్పవాల్చడం మర్చిపోతాయి అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అసలే బంగారాభరణాలు, వాటికి జతగా కట్టిపడేసే అద్భుత దృశ్యాలు, ఇవి చాలవు అతి వల్ల మనసు దోచుకోవడానికి. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా బై ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇది వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జనవరి 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.